పదహారవాధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం. జగదుత్పత్తి కారణము, మూలకారకుడైన బ్రహ్మప్రాప్తి గురించిన నిరూపణ. 1వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శాంతి అనే సింహాసనం మీద కూచునే స్వానందరూప సామ్రాజ్యాధిపతి, రాజాధిరాజు, చక్రవర్తి, మనకున్న ఒకే ఒక్క ఆధారమైన గురుమహారాజుకి నమస్కారం చేస్తున్నాను. ఆయన కిరువైపులా అభేద భక్తి, సహజస్థితి చామరాలు వీస్తున్నాయి. స్వానుభూతి, సద్యప్రతీతి, వెంటనే కలిగే నిశ్చితానుభవం అత్యంత ఆదరంతో వీవనలు వీస్తున్నాయి. స్వాత్మస్థితి ఛత్రాన్ని పట్టుకుంది. శాంతి జ్ఞానాలనేవి వేత్రాలను, అంటే రాజభటుల చేతిలో ఉండే దండాలను పట్టుకొన్నాయి. మాయామోహాలనే షడ్రిపు వృత్తులు అక్కడ క్షణంపాటు కూడా ఉండలేవు. ఈ సభ గొప్పతనాన్ని గురించి ఏం వర్ణించాలి? 4 వేదాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, స్తుతిస్తోత్రాలు చదువుతున్నాయి. శుద్ధ జ్ఞానప్రకాశం తళతళా మెరుస్తోంది. స్వానందం ఎంతగానో నిండి వ్యాపించింది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానము, మననము, నిధి, ధ్యాసన, నిజానుసంధానము, సాక్షాత్కారము అనే ఈ అష్టప్రధానులు ఆయన సేవలో నిమగ్నమై ఉన్నాయి. శాంతి, దాంతి అనే దివ్యమణులు ఆయన మెడను అలంకరించాయి. వేదాంతసాగరంలో ప్రవహించే అమృతంలాంటివి ఆయన మధురోక్తులు. తీక్ష్ణమైన పదునుతో, తళతళా మెరిసే జ్ఞానమనే కత్తితో కొట్టేందుకు ఎత్తిన ఆయన చేతిని చూసి సంసారమనే వృక్షం గజగజ వణుకుతుంది. ఓ నిరంజన, అవ్యయ, అవినాశ, గుణాతీత యోగిరాజా, మీకు జయకారాలు. దీనజనులను ఉద్ధరించటానికి, ఇతరులకి ఉపకారం చేయటానికి మీరు ఈ దేహాన్ని ధరించారు. దాసగణు మహారాజు తన భక్తి సారామృతం 52వ అధ్యాయంలో సాయిబాబాని అలా సార్వభౌమ రాజుగా అందంగా వర్ణించారు. ధైర్యమే ఆయన తండ్రి, క్షమయే ఆయనకి తల్లి, శాంతియే ఆయన భార్య, దయ సోదరిగా శోభిస్తోంది. సువిచారమే ఆయన సోదరుడు, అవనియే ఆయనకు శయ్య. స్వానంద సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఆ యోగి దైవం అయ్యాడు. నిర్ధారణగా ఆ యోగయోగీశ్వరుడు అలాంటి సార్వభౌమ రాజులాంటివాడే. ఆ రాజు భయానికి దంభం దూరంగా పారిపోయింది. గడచిన అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఒక భక్తుని కోరిక నెరవేర్చి అతను పెట్టుకున్న నియమాన్ని పూర్తి చేయించి అతని మనసులో ఉన్నదాన్ని ఎలా తెలుసుకున్నారో ఆ వర్ణన అయ్యింది. సద్గురువు యొక్క ఇచ్ఛలన్నీ నెరవేరాక ఇక శిష్యులు నెరవేర్చగల కోరికలు ఆయనకేముంటాయి? సేవ చేయాలన్న శిష్యుల ఇచ్ఛని నెరవేర్చి వారిని నిరీచ్ఛులుగా చేస్తారు. భక్తితో కేవలం పూలు లేదా ఆకులు ఆయనకు అర్పించినా వాటిని అత్యంత ప్రేమతో స్వీకరిస్తారు. అయితే వాటినే గర్వంతో లేదా మదంతో ఇస్తే వాటిని వెంటనే తిరస్కరిస్తారు. సత్య, జ్ఞాన, ఆనందాలకి ఆయన సాగరం అవటం వల్ల ఆయనకి ఆడంబరమైన ఉపచారాలతో పనిలేదు. కానీ వాటినే శ్రద్ధతోనూ, నిష్కపటంగానూ అర్పిస్తే వాటిని ఆయన అత్యంత ఆనందంతో స్వీకరిస్తారు. స్వయంగా ఏమీ తెలియనట్లుంటారు. అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానాన్నిస్తారు. శాస్త్రాల్లో నిశ్చయంగా చెప్పబడిన పరిమితులను ఉల్లంఘించకుండా శిష్యులకి హితాన్ని బోధిస్తారు. ఆయన్ని ప్రేమతో సేవించేవారికి బ్రహ్మతో, అంటే పరమేశ్వరుడితో ఐక్యతను ప్రాప్తింపచేస్తారు. ఇతర సమస్త సాధనలను వదిలేయాలి. గురుసేవలోనే లీనమవ్వాలి. ఆ సేవలో ఏమాత్రం అల్పత్వం వచ్చినా లేదా అందులో తమ తెలివితేటలను ప్రదర్శించినా సాధకుడు సంకటాల్లో పడిపోతాడు. గురుపాదాల్లో విశ్వాసం కావాలి. స్వయంగా శిష్యుడేం చేయగలడు? సద్గురువే అతనికి ఆ పని సులభతరం చేస్తారు. శిష్యులకి తమ సంకటాల గురించి తెలీదు, గురువు వారికి తెలియకుండానే దానికి ఉపాయం చేస్తారు. గురువు కన్నా మరో గొప్ప ఉదారదాత త్రిభువనాల్లో మరొకరెవరూ ఉండరు. శరణాగతులకు శ్రేష్ఠ ఆశ్రయదాత అయిన ఆ సద్గురువుకి శరణు వెళ్దాం. సద్గురువుని చింతామణితో, అంటే కోరిన వస్తువునిచ్చే ఒక స్వర్గీయ రత్నంతో పోలుద్దామంటే చింతామణి కేవలం కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురువు అచింత్య, ఏది మనసులోకి ఆలోచనగా కూడా రాదో అలాంటి వస్తువునిచ్చి భక్తులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. ఆయన్ని కల్పతరువుతో పోలుద్దామంటే అది భక్తులు మనసులో కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురురాజు నిర్వికల్పస్థితి, అంటే ఎక్కడ ఏ కల్పన లేదా ఆలోచన లేనటువంటి స్థితినిస్తారు. కామధేనువు కోరింది మాత్రమే ఇస్తుంది. కానీ గురురూపధేనువు గొప్పతనం దానికంటే గొప్పది. గురురూపధేనువు తప్ప అచింత్యదానమనే పదవిని ఎవరికి ఆపాదించగలం? ఇప్పుడు శ్రోతలకో విన్నపం. గత అధ్యాయం చివర నేను బ్రహ్మార్థికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తించిందో చెప్తానని అన్నాను. ఆ కథ పట్ల శ్రద్ధ చూపండి. వచ్చిన బ్రహ్మజ్ఞాన భోక్తని బాబా ఎలా తృప్తిపరుస్తారో, తమ భక్తులకు ఎలా ఉపదేశమిస్తారో దాన్ని పరమార్థ సాధన కోసం వినండి. మహాత్ములు ఎప్పుడూ నిరీచ్ఛులుగా ఉంటారు, వారి ఇచ్ఛలు సంపూర్ణంగా నెరవేరి ఉంటాయి. అయితే భక్తులకు ఎన్నో కోరికలుంటాయి, వారి ఇచ్ఛలు ఎప్పుడూ అపూర్ణంగానే ఉంటాయి. కొందరు పుత్రసంతతిని కోరుతారు, కొందరు రాజ్యసంపత్తిని కోరుతారు, కొందరు భావభక్తిని కోరుతారు. అయితే ఎవరో ఒక్కరే సంసారం నుంచి ముక్తిని కోరుతారు. అలాగే ఒక భావార్థి డబ్బు సంపాదించటంలో తత్పరుడైన భక్తుడు బాబాకున్న గొప్ప కీర్తిని విని ఆయన దర్శనం కోసం ఉవ్విళ్ళూరాడు. ఇంటా గొప్ప సంపద సంతతి ఉన్నాయి, నౌకర్లు చాకర్లు కూడా పుష్కలంగానే ఉన్నారు. అతని మనసులో ఉదారమూర్తి బాబా దర్శనం చేసుకోవాలి. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషులకు మకుటమణి, ఆయన చేతలు గొప్పవి, ఆయన చరణాల్లో మస్తకం పెట్టాలి. నాకు తక్కువంటూ ఏమీ లేదు కనుక నేను బ్రహ్మజ్ఞానాన్నే అడగాలి. అది సహజంగా తేలిగ్గా లభిస్తే నేను ధన్యుణ్ణవుతాను. దానిపై అతని మిత్రులు ఇలా అన్నారు, బ్రహ్మను తెలుసుకోవటమంత సులభం కాదు, అది నీలాంటి లోభులకి ప్రకటమవటం కష్టం. ధనము భార్య పిల్లలు తప్ప నీకు సుఖమనేదేమిటో తెలీదు. బ్రహ్మ అనేది కేవలం స్వప్నంగా అనిపించేవారికి అది శాంతిని ఎలా ఇస్తుంది? ఇంద్రియాలు బలహీనపడి జగత్తులో ఎవరూ గౌరవించినప్పుడు ఊరికే ఖాళీగా కూచుని అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచిస్తారు. కాలక్షేపం కోసం బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే నీకు బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కలిగింది, నీ పిసినారి చేతుల నుంచి పైసా రాలకుండా నీ కోరిక తీర్చేవాళ్లు నీకెవ్వరూ కలవరు. సరే, అలాంటి కోరికను మనసులో పెట్టుకుని ఆ బ్రహ్మార్థి రాను పోను గుర్రబండి మాట్లాడుకుని షిరిడీకి బయలుదేరాడు. అక్కడకు చేరాక అతను సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకి నమస్కరించాడు. ఇప్పుడు సాయి మాట్లాడే మధురోక్తులను శ్రోతలు వినండి. ఈ సాయి కథ అనే కల్పవృక్షానికి శ్రద్ధ అనే నీటిని పోస్తే అది దృఢంగా పట్టుకుని శ్రోతల ఆదరం పెరిగిన కొద్దీ పుష్కళంగా ఫలాలనిస్తుంది. అది సర్వాంగాలతో రసభావంతో నిండి ఉంది. సుగంధాలు వెదజల్లే పుష్పాలను పూస్తుంది. మధుర ఫలాల భారంతో వంపులు తిరుగుతుంది. తినేవారి ఇచ్ఛ నెరవేరుతుంది. బ్రహ్మార్థి ఇలా అన్నాడు, బాబా నాకు బ్రహ్మను చూపండి, ఇది మనసులో పెట్టుకునే నేను మీ దగ్గరకొచ్చాను. షిరిడీలో బాబా బ్రహ్మను చటుక్కున చూపిస్తారు అని లోకులంటారు, అందుకే ఇంత దూరం వచ్చాను. వస్తూ మార్గంలో బాగా అలసిపోయాను, అయితే నాకు బ్రహ్మ లభిస్తే కృతకృత్యుడినవుతాను. బాబా ఇలా అన్నారు, చింతపడుకు, బ్రహ్మను వెంటనే చూపిస్తాను. ఇక్కడ అరువు బేరం లేదు. అసలు నీలాగా అడిగేవారు దొరకటం కష్టం. ఎంతమందో ధనసంపత్తి కోరతారు, రోగాలు కష్టాలు నివారించమంటారు, సదా లౌకిక గౌరవము, రాజ్య పదవి, సుఖాన్ని కోరతారు. కేవలం ఈ జగత్తులోని సుఖం కోసం లోకులు షిరిడీకి పరుగులు పెడతారు, ఫకీరునైన నన్ను భజిస్తారు. అలాంటి వాళ్లే నా దగ్గరకు ఎక్కువగా వస్తారు. బ్రహ్మను ఎవరూ అడగరు, నీలాంటి వాళ్ళు దొరకరు. బ్రహ్మ జిజ్ఞాసుల కోసం నేను ఆకలిగొని ఉన్నాను. అలాంటి నాకు పర్వకాలం వచ్చింది. బ్రహ్మవస్తువు భీతితో సూర్యచంద్రులు ఆగకుండా నడుస్తుంటారు. నియమంగా ఉదయించి నియమంగా అస్తమిస్తారు. ప్రకాశము అంధకారము పరిమితిలో ఉంటాయి. గ్రీష్మ వసంతాది ఋతువులు రావటానికి ఇంద్రదేవాదిలోకపాలురు అంటే 8 దిక్కుల్లో లోకులను రక్షించటం కోసం పరమేశ్వరుడిచే నియమించబడ్డ అధికారులు ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, కుబేరుడు, వాయువు, ఈశుడు. నియమంగా ప్రజలను పాలించటానికి మూల కారణం బ్రహ్మ. కనుక శరీరం పడిపోకముందే విచారశీలురైన వారు బ్రహ్మప్రాప్తి కోసం పురుషార్థాలను సాధిస్తారు. లేకపోతే నిశ్చయంగా నిరంతరం పునర్జన్మల పరిభ్రమణ వెంటాడుతుంది. ఈ బ్రహ్మను తెలుసుకోకముందే ఒకవేళ శరీరం పడిపోతే అప్పుడు సంసార బంధనం వెంటాడుతుంది, పునర్జన్మను తప్పించుకోలేము. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 3-4 మంత్రాలు చూడండి. భయాదస్యాగ్నిస్తపతి భయాతపతి సూర్యః భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. దేని భయంతో అగ్ని తపింపచేస్తుందో, సూర్యుడు ప్రకాశిస్తాడు, దేని భీతితో ఇంద్రుడు, వాయువు, మృత్యువు తమ తమ పనుల్లో తత్పరులై ఉంటారో, ఇహ చేదశ కథ ఓదుం ప్రాక శరీరస్య విశ్రనః తత్ సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఆ పరబ్రహ్మని శరీర పతనం కాకముందు ఈ దేహంలో ఉన్నప్పుడే ఒకవేళ తెలుసుకోకపోతే అనేక యుగాల వరకు నానాలోకాల్లో యోనుల్లో శరీరాన్ని ధరించవలసి వస్తుంది. నీకు బ్రహ్మయే ఏమిటి? పాదాల నుంచి శిరసు వరకు గట్టిగా చుట్టబడి ఉన్నదాన్నే నేను నీకు విప్పి చూపిస్తాను. ఎంత అమృతభరితమీ వాణి! అనుపమానమైనది, సర్వశ్రేష్ఠ సుఖాలకి గని, సంశయాల్లో ఊగిసలాడే ప్రాణులని కూడా ఉద్ధరించటంలో ఇది సమర్థురాలు. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సుఖాల మోహంలో రాత్రింబవళ్ళు చిక్కుకొని ఉండేవారిని కూడా బాబా మాటలు శాస్త్రాలచే యోగ్యమని అంగీకరించబడ్డ వచనరూప మార్గమనే ఆచరణలోకి తీసుకెళ్తాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖం చేతికందుతుంది. మహేంద్రుడు ప్రసన్నమైతే స్వర్గసంపత్తి లభిస్తుంది. కానీ గురువు యొక్క విశిష్టత దానికన్నా విశేషం. గురువులాంటి దాత మరొకరుండరు. ఆయన ఒకవేళ సుప్రసన్నులైతే ప్రాప్తించటానికి కష్టమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. ఈ మధుర కథాశ్రవణంలో సంసార దుఃఖం నశిస్తుంది. బ్రహ్మార్థులకు ఎలా శిక్షణ ఇవ్వాలో బాబాకి తెలుసు. సరే, బాబా అప్పుడా బ్రహ్మార్థిని కూచోపెట్టి ఓ క్షణంపాటు మరో పనిలో మునిగిపోయారు. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లు అతనికి అనిపించేలా చేశారు. అప్పుడు బాబా ఏం చేశారు? ఒక పిల్లవాణ్ణి పిలిచి అతంతో, వెంటనే వెళ్ళి బాబాకి చాలా అవసరపడింది, కొద్దిసేపటి కోసం ఓ 5 రూపాయలు వెంటనే ఇవ్వమని నందు మార్వాడితో చెప్పు అన్నారు. పిల్లవాడు నందు వాళ్ళింటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టి ఉంది. అప్పుడు అలాగే వెనక్కొచ్చి బాబాకి సంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు, మళ్ళీ వెళ్ళు, బాలా వ్యాపారి ఇంటికెళ్ళి అతన్నడిగి ఆ డబ్బుతే. అతని ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. వ్యాపారి బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. పిల్లవాడు తిరిగొచ్చి బాబాకి సంగతి చెప్పాడు. తరువాత 1-2 చోట్లకి బాబా అతన్ని వెంట వెంటనే పంపించారు. తిరిగి తిరిగి అలసిపోయినా ఆ పిల్లవాడికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు. నందు, వ్యాపారి బాళ వీళ్ళిద్దర్లో ఎవరూ ఇంట్లో లేరని బాబాకు పూర్తిగా తెలుసు. సర్వజ్ఞులైన మహారాజు నడుస్తూ మాట్లాడుతూ ఉండే దైవం, ఆయన పని 5 రూపాయల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మార్థి కోసం ఈ చమత్కారం చూపారు. అతిథులెవరైనా వచ్చినప్పుడు వారికి అతిథ్యమివ్వటానికి చేసిన పంచభక్ష పరమాన్నాలు ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా పెడతారు. అలాగే ఈ బ్రహ్మభోక్త నిమిత్తంతో మహారాజు సర్వుల శ్రేయస్సు కోసం భక్తులకి ఉపదేశించారు. ఆ బ్రహ్మార్థి జేబులో అప్పుడు 250 రూపాయలున్నాయి. అది సాయినాథులకి తెలుసు. బ్రహ్మార్థికిది తెలీదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండి కూడా ఇవ్వాలా వద్దా, అవి తిరిగి తనకు వస్తాయా లేదా అన్న సందిగ్ధావస్థలో పడిపోయాడు. ఇబ్బందిలో పడ్డాడు. సాయిబాబాకి 5 రూపాయలను అప్పుగా కొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది. బ్రహ్మసాక్షాత్కారం అడగటానికొచ్చాడు. సాయి మహారాజు సత్యాన్నే పలుకుతారు. చేబదులు డబ్బు కూడా కొద్ది మొత్తమే. అది ఇచ్చి చూడాలని అతని మనసు కనిపించినా సంశయం వచ్చి అడ్డుకుంది. 5 రూపాయలనేదెంత? కానీ అది ఇవ్వటానికి కూడా అతనికి ప్రాణం ఒప్పలేదు. ఇంతటి సులభమైన పని కూడా చేయలేకపోయాడు. అతను మూర్తీభవించిన లోభి కాదా? బాబాపై నిజమైన ప్రేమ ఉన్న ఇతర అమాయకులు ఎవరైనా ఈ విషయాన్ని ఇంత దూరం రానిచ్చేవారు కాదు. బ్రహ్మపై తపన ఉన్నవారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందని నేననుకోను. అతను ధనమోహంలో చిక్కుకున్నాడు. పోనీ హాయిగా కూర్చున్నాడా అంటే అదీ లేదు. తిరిగి వెళ్ళిపోవాలని ఒకటే తొందర. బాబాతో ఇలా అన్నాడు, బ్రహ్మను చూపండి. బాబా ఇలా అన్నారు, కూచున్న చోటునే బ్రహ్మను చూపించాలని ఇప్పటి వరకు ప్రయత్నించాను. అది నీకు తెలియటం లేదా? బ్రహ్మకోసం పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అహంకారం, బుద్ధి, మనసు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి, యదా పంచావనిష్టంతే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చన విచేష్టతి తామాహు పరమాంగతిం. యోగాభ్యాసం చేసినప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఎటువంటి పనులు చేయక నిశ్చలంగా ఉండే ఆ స్థితిని యోగిజనులు పరమగతి అంటారు. యోగ సాధనలో దీన్ని సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని లభింపచేయగల మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అది అందరికీ ఒకేలా సులభంగా ఉండదు. మంచి సమయం వచ్చిందంటే అదృష్టవంతులకి బ్రహ్మజ్ఞానం ఒక్కసారిగా ప్రకటమై ప్రాప్తిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాల్లో విరక్తితో ఉంటూ అనాసక్తిగా ఉండేవారే ఈ బ్రహ్మవిద్యను ప్రాప్తింపచేసుకోగల అధికారులు. దేహంలో కొంచెం కూడా వైరాగ్యం లేని వారికి ఎవరు ఎంతగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేసినప్పటికీ ఫలితమేముంటుంది? ఉత్తమాధికారులకి బ్రహ్మజ్ఞానం ఏమాత్రం అవరోధాలు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. కానీ మధ్యమాధికారులు నిరంతరం దృఢమైన పద్ధతితో మెల్లమెల్లగా వెళ్లవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో, విహంగమ మార్గంలో వెళతారు. మరొకరు శాస్త్ర సమ్మతితో క్రమక్రమంగా మెట్లెక్కి వెళ్ళిపోతారు. అయితే అధికారం లేనివారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థ శ్రమ పడతారు. ఒక్క ఆత్మ వివేకం తప్ప, ఆత్మ సంయమనం తప్ప, అంటే ఇంద్రియాలను, వికారాలను స్వాధీనం చేసుకోవటం తప్ప బ్రహ్మప్రాప్తికి మరో శ్రేష్ఠ సాధన లేదు అన్న వేదాంత వచనం నిజమే అయినప్పటికీ ఆత్మవివేకం ప్రాప్తింపచేసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా? అభ్యాసం చేసి శ్రమపడి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. అప్పుడు ప్రకటమైన గురుకృప మెల్లమెల్లగా చేతికి చిక్కుతుంది. నేనొక ఈశ్వరుణ్ణి, నేనే సత్తాని ప్రదర్శించే ఒక అధిపతిని అని హిరణ్యగర్భుడికి అభిమానం పెరిగి స్వస్వరూపం విస్మరించబడినప్పుడు విశ్వోత్పత్తి అవుతుంది. నేనే బ్రహ్మనై ఉన్నాను అన్న జ్ఞానం కలిగినప్పుడే అది తెలుసుకున్న జ్ఞాని స్వస్వరూపంలో లీనమవుతాడు. అప్పుడే అతనికి విశ్వం యొక్క వాస్తవికత గురించి లేదా అది వాస్తవికమనే కల్పన నశించిపోతుంది అని శృతి గర్జిస్తూ చెప్తోంది. ఆత్మ జాగృతమై సర్వవ్యాపకము సర్వాంగభూతము అయిన బ్రహ్మ గురించిన ఏకరూపత అనే మనోవృత్తి కలిగిందంటే బ్రహ్మ అనే అగ్నిలో విశ్వం ఆహుతి అవుతుంది, సృష్టి బూడిదవుతుంది, జీవుల స్థితి కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. మాయాభ్రమ నశించిపోయినప్పుడే త్రాడు, సూర్యకిరణాలు, ముత్యపు చిప్ప వీటి మిథ్యాభాసం అస్తమిస్తుంది. ముత్యపు చిప్ప గురించిన నిజజ్ఞానం లేకపోవటం వల్ల అది వెండిగా భాసిస్తుంది. అయితే అదే వెండి గురించిన నిజజ్ఞానం ప్రాప్తించిందంటే అది చిప్ప అని తెలుస్తుంది. మిథ్యాకల్పన నివారించబడిందంటే వెండి కనిపించదు, అది ముత్యపు చిప్ప అన్న స్పష్టమైన నిశ్చిత జ్ఞానం కలుగుతుంది. పరస్పర అజ్ఞానానికి ఈ లక్షణముంది. అజ్ఞానమనే మాలిన్యాన్ని కడిగి శుభ్రం చేసి జ్ఞానమనే దీపాన్ని ప్రకాశింపచేయాలి, అప్పుడు మిథ్యాకల్పన నశిస్తుంది. జనన మరణ బంధనం లేకపోతే అప్పుడు మోక్షం కోసం ఆత్మ సంయమనమెందుకు? వేదాంతంతో మనకేం సంబంధం? అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం గురించిన వివేచన ఎందుకు? నేను బద్ధుణ్ణై బంధింపబడి ఉన్నాను, నాకు దాన్నుంచి సంపూర్ణంగా విడుదల కావాలని దృఢ నిశ్చయాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారే ఇక్కడి అధికారులు. అత్యంత అజ్ఞాని పూర్ణజ్ఞాని వీరిద్దరూ దీనికి అధికారులు కారు. బద్ధుడే కాకపోతే మరి ముక్తి ఎందుకు? ఇది నిజమైన గోష్ఠి. జీవుడు ఆ బ్రహ్మే అయి ఉన్నాడు. జీవో బ్రహ్మైవ నపరః, స్వాభావికంగా అతను నిత్య శుద్ధ బుద్ధముక్తుడే అయి ఉంటాడు. కనుక బద్ధచనాహి కైంచీ ముక్తి హేతో అహైవస్తుస్థితి. బద్ధత ముక్తత ఈ రెండూ సాహచర్యంతో ఉండే గుణాల మీద ఆధారపడి ఉంటాయి. వీటి అనుభవం అందరికీ ఉంటుంది. బ్రహ్మకి మాయతో లేదా త్రిగుణాత్మక ప్రకృతితో, గీత 7వ అధ్యాయం, దైవీ హేషాగుణమయీ మనుమాయా దురత్యయా, సంబంధం ఏర్పడ్డప్పుడు తాను బద్ధుడైనట్లు తెలుసుకుంటాడు. కనుక గుణసంయోగం అంటే బంధనం, గుణవియోగం అంటే మోక్షం. అన్యత్వం అనేది అస్తిత్వంలోనే లేని చోట ఎవరు ఎవరిని బంధిస్తారు, విడిపిస్తారు? జీవాత్మకు పరమాత్మతో అన్యత్వభావం ఒకే మార్గంలో పోయినప్పుడు ఎవరూ బద్ధులు కారు, ముక్తులు కూడా కారు. రాత్రింబవళ్లను సూర్యుడుత్పన్నం చేశాడా? అది దృష్టిదోషం యొక్క వ్యవహారం. సూర్యుడు ఆ చిక్కులో పడడు. నేనొక కర్తని, నేనొక భోక్తని అని చిత్తంతో అభిమానం పెట్టుకుని స్వర్గ నరకాల సుఖదుఖాలను అనుభవిస్తుంటే విషయాలపై ఆసక్తి అధికమవుతుంది. ఆత్మనిత్యము, సనాతనము, శాశ్వతము, జనన మరణ వికారాలు దాన్ని బాధించవు. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 2వ వల్లి 18వ మంత్రం, గీత 2వ అధ్యాయం 20వ శ్లోకం, అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓంకారం దానికి ప్రతీక. దానికి ఆద్యంతాలుండవు, అది స్వతంత్రురాలు. శరీరమే ఆత్మ అని అనుకునేవారికి, తాము వేరు సృష్టి వేరు అనుకునేవారికి ఎంత కష్టపడినా ఆత్మానుభవ జ్ఞానం ప్రాప్తించదు. వాణీ మొదలైన సర్వేంద్రియాలను లయం చేసి మనసులోని నిశ్చయాన్ని దృఢం చేసుకోవాలి. తరువాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశస్వరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి వద్ద మనసునేకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ బుద్ధికి స్వాధీనంగా ఉంటాయి. మట్టికుండకి మూలకారణం మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి మూలకారణం. అది అలాగే వాటిల్లో నిరంతరం వ్యాపించి ఉంటుంది. మనసు మొదలైన సర్వ ఇంద్రియాలను వ్యాపించి ఉండే బుద్ధిని మహతత్వంలో కలిపి ఆత్మతత్వానికి ఆ మహతత్వాన్ని సమర్పించాలి. అలా సమరసత సాధిస్తే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 13వ మంత్రం. యచ్చేత్ వాంగ్యనసీ ప్రజా తత్ యచ్చేత్ జ్ఞానం ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తత్ యచ్చేత్ శాంత ఆత్మని. బుద్ధిమంతులు మొదట వాక్కు మొదలైన ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మరల్చి మనసులో విలీనం చెయ్యాలి. అప్పుడు మనసుని బుద్ధిలో విలీనం చెయ్యాలి. దృఢ అభ్యాసం అయితే అప్పుడు ఆ జ్ఞానస్వరూప బుద్ధిని మహతి ఆత్మ అంటే జీవాత్మ యొక్క శుద్ధ స్వరూపంలో విలీనం చేయాలి. ఆ ప్రకారంగా మన నుంచి వేరుగా ఏ రకమైన వస్తుసత్తా చిహ్నాన్ని మిగిలి ఉండనీయక అంటే తనని శాంతి ఆత్మరూప పరబ్రహ్మ పురుషోత్తమునిలో విలీనం చేసేయాలి. కనుక వెండి మృగజలం అనగా ఇసుక అధిక ఉష్ణంతో తపించినప్పుడు దానిమీద గాలిపోతున్నప్పుడు అది నీటిలాగా కనిపించటం సర్పభాసం కేవలం దృష్టిదోషమే. దానికి సంపూర్ణత లేదు, విశిష్టత లేదు. జనన మరణాలచే బాధింపబడని ఆ ఆత్మతత్వాన్ని దర్శించకుండా మనకి శ్రేయస్సు కలగదు అని సత్పురుషులు నిరంతరం చెప్తూ ఉంటారు. పరిణామానికంతటికీ కారణం ఉంటుంది. అయితే ఆ ఆత్మతత్వం స్వయంగా ఉత్పన్నమవుతుంది, దానికి కారణం ఉండదు. అదెంతో సనాతనమైనది, కాని ఆది నుంచి ఉండి కూడా త్రికాలబాధితమైన అది తాజాగా ఉంటుంది. స్వభావత అది బుద్ధికి అగోచరమైనది, బుద్ధి యొక్క స్వాధీనానికి బయట ఉంటుంది. ఆకాశంలాగా అవిచ్ఛిన్నంగా ఉండి జనన మరణాలకతీతంగా ఉంటుంది. స్వతహాగా ఒక్కటిగా ఉంటూ అవయవాలు లేకుండా ఉండే దీనికి ఓం ప్రణవం ఆధారం. ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మను తెలుసుకోగలం, సగుణ సాకార బ్రహ్మను ప్రాప్తింపచేసుకోగలం. దానికి ప్రతీక ఓం. దాన్ని సదా ధ్యానము ఉపాసన చేయవచ్చు. సమస్త వేదాల సారమే ప్రణవస్వరూప ఓంకారం. దాన్ని అర్థసహితంగా స్పష్టంగా తెలుసుకున్నవారే మహావాక్యాలను అనగా వేదాల్లోని జీవబ్రహ్మల ఐక్యతను చూపించే తత్వమసి మొదలైన వాక్యాలు. ఇవి నాలుగు వేదాలకి నాలుగున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మను అభ్యాసపూర్వకంగా చింతన చేయాలి. వేదం స్వయంగా దేని వాస్తవికత గురించి నిశ్చయమిస్తుందో, దేన్ని లోకులు అత్యంత ప్రయత్నంతో బ్రహ్మచర్యాన్ని పాటించి సంపాదిస్తారో దాన్నే ఓం పదమంటారు. చూడండి, కఠోపనిషత్తు 21వ అధ్యాయం 2వ వల్లి 15వ మంత్రం. సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చయద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవిమ్యో మిత్యేతత్. సమస్త వేదాలు నానా రకాలుగా ఎవర్ని ప్రతిపాదిస్తాయో, తపస్సు మొదలైన సాధనలన్నిటికీ ఎవరు ఒకే ఒక్క పరమ చరమ అంటే అంతిమ లక్ష్యము, ఎవర్ని ప్రాప్తింపచేసుకోవాలన్న ఇచ్ఛతో సాధకులు నిష్ఠాపూర్వకంగా బ్రహ్మచర్యాన్నవలంబిస్తారో, ఆ పురుషోత్తమ భగవంతుని పరమతత్వాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను. అది ఓం అనే ఒక్క అక్షరం. సరే, ఆ పదవికి మార్గం చాలా కఠినమైనప్పటికీ పరిశ్రమ చేసేవారికి శ్రేష్ఠ గురుకృప కలిగితే దాన్ని పొందటం అత్యంత సులభం. అత్యంత స్థూలమైన ఇంద్రియాల నుంచి అనుక్రమంగా సూక్ష్మ తారతమ్యంలోకి చేరుకున్న మీదట ప్రయత్నశీలురైన సాధకులకు అది ప్రాప్తిస్తుంది. ఆ ఓం శబ్దంతో ఉచ్చరించబడే అక్షరాలన్నీ తపస్సులోకెల్లా శ్రేష్టమైనవి. దాని కేవల ఉచ్చారణతో అర్థం యొక్క తత్వం మనసులో స్ఫురిస్తుంది. దాన్ని మళ్లీ మళ్లీ పఠిస్తే అప్పుడు ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. సర్వవ్యాపకమై వృద్ధిక్షయాలనే వికారాల్లేని ఆత్మని తెలుసుకునే ఆ సద్గురు భక్తులు ధన్యులు. అధ్యాత్మ జ్వరం రావటం, ఎముకలు విరగటం లాంటి శారీరక దుఃఖాలు, క్రోధము చింత లాంటి మానసిక దుఃఖాలు. అధిభూత, దొంగ, సర్పం, యుద్ధం వీటి నుంచి కలిగే దుఃఖాలు. అధిదైవం, అతివృష్టి, క్షామం లాంటి దైవిక దుఃఖాలు. ఈ మూడు రకాలైన దుఃఖాలచే పీడించబడే లోకులు ఈ అదృష్టాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం కేవలం మహాత్ములదే. అవిద్య నుంచి సంసారం లేదా జనన మరణాది పరంపర ఉత్పత్తి అవుతుంది. దాన్నించి విడుదల అవటానికి సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఇవి ఒకటే అన్న భావన మనసుకి ఆ మహాత్ముల వద్దే ప్రాప్తిస్తుంది. మనసు విషయ సుఖాల గురించి ఆలోచించకుండా ఉంటూ అహం బ్రహ్మాస్మి ఇతి, నేను బ్రహ్మనై ఉన్నాననే వేదాల మహావాక్యాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించటం వైపు బుద్ధి మళ్లీ గురువచనాలు, శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని గురించి ఖచ్చితమైన నిశ్చయం కలిగి మనసుతో, శరీరంతో కర్మలు చేసే ప్రవృత్తి మనసుతో సహా ఆగిపోయినప్పుడే ఆత్మతత్వం పూర్ణంగా తెలుస్తుంది. అప్పుడే సంపూర్ణము, స్పష్టము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల సాధనల నుంచి, సంపత్తి మొదలైన దుఃఖకారకాలైన వస్తువుల నుంచి నివృత్తి కలుగుతుంది. అంతఃకరణలోని అవిద్య మొదలైన వాటి గురించిన చిక్కులు విడిపోతాయి. సాధకుడు అవ్యక్త పరబ్రహ్మలో విలీనమవుతాడు. పరావర్తనం చెందిన కిరణాల్లోని చిన్న రంధ్రంలోంచి వచ్చే కిరణాల్లోని అత్యంత చిన్న కణం కన్నా కూడా, చిన్నగా ఉండే అణువు కన్నా కూడా మరింత చిన్నదిగా లేదా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అలా దాన్ని నిర్ధారించారు. పెద్దవాటిల్లోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా పెద్దది అని కూడా నిర్ధారించారు. అయితే ఇవన్నీ పోల్చేందుకు చేసే ఊహలు. ఆత్మ నిశ్చయంగా ఈ ప్రమాణాలకు అతీతమైనది. అది సూక్ష్మతలో సూక్ష్మం కంటే సూక్ష్మము, మహత్వంలో మహత్వం కంటే పెద్ద ఆకారంతోనూ ఉంటుంది. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 20వ మంత్రం, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం. ఆ జీవాత్మ యొక్క హృదయమనే గుహలో ఉండే ఆత్మ సూక్ష్మంలోకెల్లా అత్యంత సూక్ష్మము, మహత్వం కన్నా అతి పెద్దది. నామరూపాలకు ఉపాధులుంటాయి. ఆత్మ సదా పరిపూర్ణంగా ఉపాధిరహితంగా ఉంటుంది. దానికి జననం లేదు, మరణం లేదు, మూల కారణం కూడా లేదు. అది జన్మరహితము లేదా స్వయంభూ, నిరంతరం ఉండేది, ఎన్నటికీ నాశనం లేనిది, సనాతనమైనది. దాన్ని స్పష్టంగా సహజంగా తెలుసుకోవటం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూలస్వరూపం. వేదము, ఇతర శాస్త్రాలు, పురాణాలకు కూడా తెలుసుకోవటానికి కఠినమైనది. అది సరిసమానంగా అందరికీ సహజంగా ప్రాప్తిస్తుందా? దాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకోలేక వేదం అలసిపోయింది. తాపసికులు వనవాసులైనారు, ఉపనిషత్తులు చేతులెత్తేశాయి, కానీ ఎవరికీ సరైన జ్ఞానం లభించలేదు. ఆ ఆత్మస్వరూపాన్ని శోధించటానికి, ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవటానికి ఆచార్యులే కావాలి. తర్కం చేయటంలో ఎంతో నైపుణ్యం ఉన్నవారికే అక్కడ ప్రవేశం ఉండదు. ఇక ఇతరుల గొప్పతనమెంత? కేవలం వాద వివాదాలు చేసేవారికి అక్కడ చోటే లేదు. వాళ్ళు మనసు అనే గందరగోళపు సుడిగుండంలో గిరగిరా తిరుగుతారు. వేదశాస్త్రాలు, ఆచార్యులు వీరికి తప్ప ఇతరులకి స్వస్వరూపం తెలుసుకోగల స్థిరమైన బుద్ధి లేదు. స్వబుద్ధి కల్పన అనే 84 లక్షల తారకలు జనన మరణ పరిభ్రమణలను తప్పించుకోలేవు. కానీ ఆ పనిని శాస్త్రము, గురువు అనే ఒకే చంద్రుడు మాత్రమే చేయగలరు. అప్పుడు అంధకారం అణువంతైనా మిగలదు. ఇతరులు కష్టంతో సాధించలేని పనిని వీళ్లు సహజంగా సాధింపచేస్తారు. సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. అవిద్య ఏమీ చేయకుండా పక్కకు జరిగిన చోట, సచ్చిదానంద స్వరూపం స్థిరమైన చోట, స్వస్వరూపంలో నిమగ్నమయ్యే స్థితి ఉత్పన్నమవుతుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు అత్యంతగా ఆపేక్షించగల ధ్యేయం. దానికోసం బ్రహ్మ అంటే పరమాత్మతో ఏకరూపులవ్వటానికి ఆసక్తి, ఆత్మచింతనలో నిమగ్నమవటంలో ప్రీతి ఉన్న సాధకులు ఎంతో కష్టపడతారు. స్వస్వరూపంలో మనసు అస్థిరమైందంటే ఇంద్రియాలతో అనుభవింపచేయటానికి విషయాలు కల్లోలపడుతూ లేస్తాయి. స్వస్వరూపంలో మనసు స్థిరమైతే అవి క్షీణించిపోతాయి. స్వస్వరూపం నుంచి విముఖులైన వారి ఎదుట విషయాలు సదా నిలబడి ఉంటాయి. కానీ స్వస్వరూపం వైపు చూసేవారికి విషయాలు విముఖమవుతాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు, వేరే ఏ కోరికలను మనసులో పెట్టుకోనివారు, ఈ ఇహలోక పరలోకాల గురించి కొంచెం కూడా లోభం పెట్టుకోనివారే మోక్షానికి అధికారులు. ఇందులో ఒక్క లక్షణం తక్కువైనా వారు ముముక్షువులు, అంటే మోక్షాన్ని కోరేవారు కారని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒంటికంటి అంధుడు రెండు కళ్లతో చూసేవాడులా నటించినట్లుగానే ఆ ముముక్షువులు కేవలం నటిస్తారు. అహంకారం అడిగిపోనంతవరకు, లోభం లుప్తమవనంతవరకు, మనసు వాసనారహితంగా అవనంతవరకు బ్రహ్మజ్ఞానం మనసులో చక్కగా నాటుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవుణ్ణి భ్రాంతిలో పడేస్తుంది. ఏ రకమైన వస్తువుల మీదనైనా ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాలను అనుభవించే విషయంలో ఊహాపోహలు చేయటం, వాటిని గుర్తుపెట్టుకోవటం, వీటిని వదిలేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందటం చాలా కఠినమైన పని. కనుక సగుణ పరబ్రహ్మ ఉపాసనలోని అంతరార్థాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులు అదే తమ ధర్మమని తెలుసుకుంటారు. ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతులకు తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేలా రుజువు చేయటమెలా? మొదట చిత్తం పరిశుద్ధమవ్వాలి, తరువాత బుద్ధి దర్భమొనలా కుశాగ్రబుద్ధిలా తీక్షణమవ్వాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతరం వికారరహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారెన్నటికీ శోకించరు. చూడండి, గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం, గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితా. నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసం కాని బ్రతికున్న వారి కోసం కాని ఎన్నటికీ శోకించడు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పనిచేయదు. వేదాలు, శృతులు, యథార్థ జ్ఞానం కూడా దాన్ని వెల్లడి చేయలేవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 23వ మంత్రం, నా యమాత్మా ప్రవచేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమే వైషవృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ఆత్మ అంటే పరబ్రహ్మను ప్రవచనాలతో, బుద్ధితో లేదా పుష్కళ శాస్త్ర శ్రవణాలు చేసి కూడా ప్రాప్తించుకోలేము. దాన్నెవరు స్వీకరిస్తారో వారే దాన్ని ప్రాప్తింపచేసుకోగలరు. దానికోసం ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము, వికారరహితము, శరీరము అనిత్యమని, సదా మార్పులకు లోనవుతుందని తెలుసుకుని తమ హితాన్ని సాధించుకునేవారే యోగ్యాయోగ్య పనుల విషయంలో జాగృతమవుతారు. ఆత్మజ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి భయమూ ఉండదు. వారు తాము ఒక్కరేనని, జగత్తులో తాము తప్ప అన్యమేదీ లేదని తెలుసుకుంటారు. ఆ ప్రకారంగా అన్యత్వభావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిశ్చయంగా దూరమవుతాయి. ఆత్మను తెలుసుకోవటం కష్టమే అయినా, ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా, కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా, ఆ ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండనివారు ఆత్మజ్ఞానం ప్రాప్తింపచేసుకోవటమనే ఒక్క కోరిక మాత్రమే ఉన్నవారు ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థనలు చేసేవారికే ఈ శ్రేష్ట లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథపారాయణ, కీర్తన మొదలైనవి వింటున్నప్పుడు నేను అదే అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు, దాన్నే తమ ధ్యానంలో పెట్టుకునేవారిపై ఆత్మ అనుగ్రహామృతధారలు కురిపిస్తుంది. సదా దుష్టకృత్యాలు లేదా పాపాచరణ చేయటంలో తత్పరులై ఉండేవారు, నిరంతరం అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రంగా ఉండని అలాంటి జ్ఞానులకి అది ప్రాప్తించదు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 24వ మంత్రం. నా విరతో దుశ్చారి తాన్నా శాంతోనా సమాహిత నా శాస్తమానసో వాపి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్. దుష్టకృత్యాల నుంచి లేదా పాపాచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాల్లో చిక్కుకొని అందులోనే ఉండేవారు. ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో నిరంతరం అశాంతితో ఉండేవారు. మనసు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనం చేసుకొనివారు. అలాంటి మనుషులు సూక్ష్మబుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింపచేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి, అయోగ్య కర్మలను వదిలేసేవారికి, చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునేవారికి అధీనంలో ఉంటుంది ఆత్మ. పాపాచరణ నుంచి విరక్తులైన వారు, ఆచార్యులు, గురువుల చరణాల్లో వినమ్రంగా ఉండేవారు, ఫలేచ్ఛను వదిలేసేవారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయభోగాల విషయంలో నిష్కాములు కాకుండా, కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా, మనోవృత్తిని శాంతింపచేయకుండా ఆత్మారాముని పొందటం కఠినం. బ్రహ్మజ్ఞానంపై కోరిక ఉండేవారి తపాచరణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూపాన్ని ప్రకటం చేస్తుంది. గురుకృప లేకుండా అది ప్రాప్తించటం సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి, అభేదభావాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆత్మలాభసుఖం కలుగుతుంది. ప్రపంచమంతా అజ్ఞానమయం. దాని వ్యాపకానికి మూల కారణం అజ్ఞానం. జ్ఞానం లేకపోతే మోక్షానికి అక్కడ చోటుండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్రానుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయం అయినప్పుడే ఉత్పన్నమవుతుంది. మరే విధంగానూ శక్యం కాదు. గొప్ప సాధువులు కాని, నీచులు, పాపులు కాని, జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని వ్యవహరించేవారే నిజమైన గొప్ప పురుషులు. వారొక్కరికే ఆత్మ అభేదాత్మ అవుతుంది. బ్రహ్మ, ఆత్మ ఒకటే అన్న అనుభవపూర్వక జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ఠ. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానమంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవటానికి ఏదీ మిగిలి ఉండదు. సాక్షాత్కారం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలం అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందము వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షమనే పర్వదినాలు ప్రాప్తిస్తాయి. ఆత్మసూక్ష్మాతి సూక్ష్మము, మహత్తు కన్నా మహత్వము అన్న మాటలు కేవలం దాని సర్వవ్యాపకత మన బుద్ధికి తెలియచేయటం కోసమే. ఆత్మసూక్ష్మము కాదు, మహత్వమైనది కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువలు లేదా శ్రేష్ట కనిష్టతలు పెట్టటంలోని భావం కేవలం అది కల్పన యొక్క ఆట అవటమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి నుంచి పిపీలికం వరకు సకల చరాచర వస్తువుల్లోనూ నిండి ఉంది. అలా వర్ణించటానికి అసఖ్యమైన ఆత్మ అస్తిత్వం బుద్ధికి తెలియచేయటానికి వేదాంతులు ఆ అపరిమితతను కూడా వాక్కుతో పరిమితం చేశారు. కేవలం బుద్ధి వైభవయోగంతో ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు, సద్గురువుల సాంగత్యంతో, వారి నుంచి జాలువారే కృపతో అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మ గురించిన సవిస్తర వర్ణన గ్రంథాల్లో, పుస్తకాల్లో ఏమైనా తక్కువగా ఉందా? అయితే సద్గురు కృప కలుగునంత వరకు, ఈ జగత్తు అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసి మనసు శుద్ధ సంస్కారాలను సంతరించుకోనంత వరకు బ్రహ్మానుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం. దృష్టికి కనిపించేవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, ముమ్మాటికీ సత్యం. బ్రహ్మ గురించి చెప్పేవారు లభించరు, అలాగే శ్రోతలు కూడా దుర్లభం. ప్రేమమయులు, అనుభవశీలురు అయిన సద్గురువులు అరుదుగా లభిస్తారు. బ్రహ్మేమన్నా దారిలో పడుందా? పర్వతగుహల్లో చిక్కుకుపోయి, యమనియమాల్లో బంధింపబడిపోయి, ధ్యాన ధారణకు అంటుకుపోయిన అలాంటి యోగులకి కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. అది నీలాంటి మూర్తీభవించిన లోభులకి ఎలా బాబూ లభించేది? డబ్బు మీద ఎంతో లోభం ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో కూడా అసలు అవదు. ఇది బాగా గుర్తుంచుకో. పారమార్థిక గోష్ఠిని వింటున్నప్పుడు విషయభోగ చింతనని, ప్రాపంచికాన్ని నిరంతరం విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం కూడా అలాగే లభిస్తుంది. అంతఃకరణలో మాలిన్యం, రాగద్వేషాది వికారాలు, విక్షేపాలు, భ్రమ లేదా మనసు చిక్కులు, ఆవరణ, ఆచ్ఛాదన లేక దుర్బోధత అనే మూడు దోషాలుంటాయి. నిష్కామంగా కర్మలు చేసి మాలిన్యాన్ని నిర్మూలించుకోవాలి. ఉపాసనతో విక్షేపాన్ని కడిగేయాలి. ఆ ప్రకారంగా స్వకర్మలు, ఉపాసనలు చేసిన కర్త చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మల విక్షేపాలు నశించిపోయి కేవల ఆవరణ మిగిలి ఉంటుంది. ఇదంతా అనర్థాల బీజ ఆవరణ. జ్ఞానం ప్రకటమయ్యాక సూర్యోదయమవగానే అంధకారం నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము మొదలైన లక్షణాలతో వేదాంతంలో నిష్ణాతులైన వారిచే వర్ణింపబడిన ఈ బ్రహ్మ స్వస్వరూపంలో లీనమైన జ్ఞానుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారం, కొద్ది వెన్నెలా ఉన్న మసక చీకటిలో ఒకనొక బాటసారి అరణ్యంలో నడుస్తూ ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షం ముండాన్ని చూసి దొంగ అనుకుని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నేనొంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, ఈ దొంగ దారిదోపిడీవాడిలా తిష్టవేశాడు, ఇప్పుడేం చెయ్యాలి, ప్రాణాలు నిలవవు అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీపప్రకాశం పడి ఆ ముండెం నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తన కలిగిన దొంగ అనే మిథ్యాభాసం అతనికి తెలుస్తుంది. సరే, బ్రహ్మప్రాప్తికయ్యే అవరోధాల గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునేవారికి శ్రేయస్సు స్వరూపాన్ని ప్రకటన చేస్తాను. హేమాడ్ సాయి చరణాల వద్ద పొర్లిగింతలు పెడుతున్నాడు, నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. సాయికృప నాతో మాట్లాడించేదాన్ని భావికులు, అమాయకులు వింటారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 1 అనే పేరుగల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.